మహాలక్ష్మి సాధన గురించి రెండు దారి క్లాసులు చెప్తున్నాం. మహాలక్ష్మి అంటేనే లక్ష్మి అంటే లక్షణములు కలది. లక్షణాలు ఈ సృష్టి మొత్తం ప్రకృతి మొత్తం లక్షణాలతో కూడుకున్నదే లక్ష్మి అంటే అర్థం. లక్షణాలు ఉన్నది, లక్షణాలు లేకుండా ఏ వస్తువు ఉండదు. దానికి ఎక్కడన్నా సృష్టి మొత్తంలో మనం భూమి అంతా తిరిగి చూస్తే ప్రతిదానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే షడ్ రుచులు, ఆరు రుచులు ఉన్నాయనుకోండి, ఆరు రుచులు కాకుండా ఏడో రుచి ఉండదు. అది లక్షణాల్లో ఒక గుర్తు. అలాగే రంగు, రకరకాల రంగులు ఉన్నాయి మనకు, ఏడు వర్ణాలు, వాటి కాంబినేషన్ వాటితోనే ఉంటుంది తప్ప ఇంకోలా ఉండదు. అలాగే టెక్స్చర్, నున్నగా ఉండటం, గరుగ్గా ఉండటం, గట్టిగా ఉండటం, మెత్తగా ఉండటం, ఇలా కొన్ని రకాల టెక్స్చర్స్ ఉన్నాయి. అలాగే ఉంటుంది, ఇంకోలా ఉండదు. అలాగే మనకు పొడుగు, వెడల్పు, అలాగే థిక్నెస్, ఇలాగ త్రీ డైమెన్షన్స్ లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ సృష్టిలో ఏవేవైతే ఉన్నాయో లక్షణాలు కలిగినవి అన్ని మనిషిలో ఉన్నాయి మళ్ళీ. సో మనిషిని గురించి బాగా తెలుసుకుంటే మనం సృష్టి మొత్తం తెలుసుకోగలం. సృష్టి మొత్తం గురించి తెలుసుకోవాలంటే మనిషి గురించే తెలుసుకోవాలి. సో మనలో జీవాత్మ, దాని పరికరాలు ఎలాగైతే మనం స్టడీ చేస్తున్నామో అలాగా ఈ సృష్టి మొత్తంలో ఉన్న లక్షణాలతో కూడిన శక్తి ఏదైతే ఉందో దాన్ని లక్ష్మి అన్నారు. మన భూమే కాకుండా ఈ సౌర సిస్టమ్ ఒకటి, మన సోలార్ సిస్టమ్ ఒకటే కాకుండా ఇలాంటి సోలార్ సిస్టమ్స్ ఇంకో 11 ఉంటాయి. మన సూర్యుడు, మన చంద్రుడు, దీంట్లో గురుడు, శని, బుధుడు, కుజుడు, శుక్రుడు ఎలాగైతే గ్రహాలు ఉన్నాయో అలాగంటి గ్రహ కుటుంబంతో కలిగిన సూర్యుళ్ళు ఇంకొక 11 ఉంటారు. ఆ 11 ప్లస్ మనది ఒకటి 12. ఈ 12 ఏడుగురు పెద్ద సూర్యుళ్ళు, 5 చిన్న సూర్యుడు. ఆ 7 సప్తఋషులు, వాళ్ళు 7 కూడా ఈ కుర్ర సూర్యుళ్ళు అంటారు. ఇంకే కాదు వాళ్ళకి జ్ఞానం ప్రసాదిస్తుంటారు. వాళ్ళు గురువులు, ఈ ఐదు సోలార్ సిస్టమ్స్ శిష్యులు. ఇది ఇలాగ విస్తరించి ఉన్న ఈ సృష్టి మొత్తం కూడా లక్షణాలు కలిగే ఉంటుంది. సూర్యుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, అగ్నికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, చంద్రుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, నీటికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాయువుకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, భూమికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. సో పంచభూతాలకి లక్షణాలు ఉన్నాయి, పంచ తన్మాత్రలకి ఉన్నాయి. అలాగే మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వాటికి ఉన్నాయి, మనస్సుకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లక్ష్మి యొక్క వైభవమే, లక్ష్మియే ఇదంతా. మళ్ళీ లక్ష్మి ఎక్కడ ఉంది అని అక్కర్లేదు. లక్షణాలు ఎక్కడెక్కడ మీరు గమనిస్తారో అక్కడక్కడలా లక్ష్మి ఉంది. ఆ లక్ష్మి ఉండటంలో ఉన్నదానికి, లక్ష్మి లేకుండా ఉండటంలో ఉన్నదానికి తేడా తెలుసుకోవాలి. ఎక్కడ వైభవం ఉంటుందో, ఎక్కడ సమృద్ధి ఉంటుందో, ఎక్కడ ఆనందం ఉంటుందో, ఎక్కడ మధురంగా ఉంటుందో, అక్కడక్కడల్లా లక్ష్మి సంపూర్ణంగా వ్యక్తమవుతున్నట్టు. ఎక్కడెక్కడైతే కురూపం ఉంటుందో, ఎక్కడెక్కడైతే అసంతృప్తి ఉంటుందో, ఎక్కడెక్కడైతే లేదు లేమి అనే దాంతో బాధపడుతూ ఉంటారు, ఎక్కడైతే లక్షణాలన్నీ సమపాళల్లో లేవో, అందవిహీనంగా ఉందో, అదంతా కూడా అలక్ష్మి, జ్యేష్ఠాదేవి అంటాం. ఇవి ఈ రకంగా సృష్టి మొత్తాన్ని మనం లక్ష్మి యొక్క వైభవంగా తెలుసుకోవాలి. ఈ తెలుసుకునే ముందు ఇవాళ పరమ గురువుల్లో ఒకరైన నా ఎక్కిరాల కృష్ణమాచార్య గారి జన్మదిన శుభవేళ. మనకు రామకృష్ణ గారు ఎలాగైతే ఈ పరమ గురువుల ప్రణాళిక, అఖండ గురుసత్తాన్ని ప్రసాదించారో, అలాగే ఈకే గారు కూడా ఇంచుమించు అదే పనిలో ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన 1926 ఆగస్టు 11 పుట్టారు. 1926 యొక్క గొప్ప తనం ఏంటంటే, ఆ విశిష్టత ఏంటంటే చాలా మందికి మనకు పరివారు వాళ్ళకి అందరికీ తెలుసు. అదేంటి, 26న అఖండ దీపం పెట్టడం జరిగింది హరిద్వార్లో, గురుదేవుల చేత అఖండ దీపం పెట్టబడి జరిగింది. అలాగే అరవిందులు 26 నవంబర్ 24 ఇది అవతరణ జరిగింది, దివ్య చైతన్య అవతరణ జరిగింది అని చెప్తారు. ఇవన్నీ 1926 సంవత్సరం యొక్క గొప్పతనం. ఈ మా శ్రీకే గారు వాళ్ళ నాన్నగారి దగ్గర అన్నీ నేర్చుకున్నారు. ఆయన వేదాంగాలు అన్నీ వచ్చాయి అనంతాచార్యులు అక్కడి నుంచి పరమ గురువుల మార్గంలోకి వచ్చారు. ఆయన ఎన్నో ఉద్గ్రంథాలు రాశారు, పరాక్ పశ్చిమ సమన్వయం కోసం ఎంతో కృషి చేశారు. మాస్టర్ సివివి గారి యొక్క దీక్ష మాస్టర్ గారికి చాలా చిత్రంగా వస్తుంది. డైరెక్ట్గా మాస్టర్ సివివి గారుతో ఆయన కాంటాక్ట్ 1962 అష్టగ్రహ కూటమి అనేది ఒకటి జరిగింది. ఆ సమయంలో ప్రేయర్స్ చేస్తున్నప్పుడు మాస్టరు సివివి గారు మాస్టర్లోకి అవతరించారు, ఆయనే రాసుకున్నారు. అప్పటి నుంచి ఆయన కార్యక్రమాలన్నీ చాలా ఊపందుకున్నాయి. అప్పటి వరకు ఉన్న స్థితి వేరు, ఆ తర్వాత నుంచి వేరు. గుంటూరు కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేసేవారు, అక్కడి నుంచి వైజాగ్ వచ్చేసారు పీహెచ్డీ కోసం. పీహెచ్డీ చేస్తూ ఉండగానే ఆయన ఎన్నో ఉపాసనలు చేశారు. సముద్రం ఒడ్డున ఒక ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమంలో రావి చెట్టు కింద కూర్చుని ప్రతి ఆదివారం పొద్దున్నీ సాయంత్రం వరకు గాయత్రి చేసేవారు. శనివారం వెళ్ళిపోవడం, శనివారం అంతా ఉంటాం, ఆదివారం అంతా ఉంటాం, గాయత్రి జపం చేయడం. మాస్టారు ఈ చెట్లని బాగా ఉపయోగించుకోవడం గురించి చాలా చెప్తారు. మన రామకృష్ణ మాస్టర్ చెప్పారు, కానీ ఎక్కువ మంది చెట్లు ఎన్నుకొని వాటి కింద కూర్చుని చేసుకోండి అని చెప్తూ ఉండేవారు మాస్టర్. చెట్లు మనం ఎన్నుకోవాలి, రావి చెట్ట, వరి చెట్ట, మారేడ, ఇలాగ బ్రహ్మజ్ఞానం కోసం. సమస్త సృష్టి విజ్ఞానం అంతా కూడా రావాలంటే రావి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయాలి. హేద్గ్రీవుడు అనే ఒక గురువు ఉన్నారు. చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మన చక్షు అన్నీ కూడా ఓపెన్ అయ్యేటట్టు చేసి సమస్త వేద విద్య అంతా కూడా వచ్చేటట్టు చేస్తాడు. హయగ్రీవ మంత్రం ఉంది. అలాంటిది రావి చెట్టు కింద కూర్చుని జపం చేయాలి. రావి వేళ్ళని, రావి ఆకుల్ని ఒక చెంబులో పోసుకుని నీళ్లు దాంట్లో ఇవి పడేసి రాత్రంతా నాన్నించి రోజు తాగాలి. ఇలాగ ఉపాసనా విధానం ఉంది దానికి, అదంతా చేశారు ఆయన. ఆ తర్వాత సిక్కర డాక్టర్ చదవటానికి ట్రై చేశారు. గుంటూరులో ఫిలాసఫికల్ లాడ్జీలో అడిగితే మేమే చదవలేదు ఎప్పుడు అన్నారు. సరే ఒక దారి పడి చదివిస్తానని అది తీసుకుని చదువుతుంటే మొదట ఏం అర్థం కాలేదు. ఆ పుస్తకం మూసేసి అర్ధరాత్రి బయటికి వెళ్ళినప్పుడు ఒక ఆయన చీకట్లో కనిపించి, సో యు ఆర్ ట్రైంగ్ టు రీడ్ సిక్కర్ డాక్టర్ అని అడుగుతారు. ఆశ్చర్యపోతారు. Can you give me some tiffin? అని అడుగుతారు అన్నమాట. అప్పుడు ఇద్దరు కలిసి హోటల్లోకి వెళ్ళి ఆయన ఈయన టిఫిన్ చేసి బయటకు వస్తూ, యూ రీడ్ సిక్కర్ డాక్టర్ ఫ్రమ్ ద హోలీ ఆఫ్ హోలీస్, ఆ చాప్టర్ నుంచి మొదలుపెట్టి చదువు అని చెప్పి ఆయనకు ఒక బొమ్మ గీసిస్తారు. ఈ బొమ్మ ఉన్న ఈ కాగితాన్ని సిక్కర్ డాక్టర్లో పెట్టుకుని చదువుకో, ఇంకా నీకు బాగా అర్థమవుతుంది. అప్పటి నుంచి ఇంకా చదవటం ఆయన గది నిండా రకరకాల లోయలు, గుహలు, అరణ్యాలు, పెద్ద పర్వతాలు, తర్వాత ఋషుల ఆశ్రమాలు, ఇవన్నీ కనిపించడం, ఏదో మొత్తం వాతావరణం అంతా మారిపోయినట్టు తెలియటం. ఆ తర్వాత ఒకరోజు ఆయనకి, ఈ ప్రస్తుత కాలంలో మన మనువు ఎవరైనా వైవస్వత మనువు దర్శనమిస్తారు. వైవస్వత మనువు దర్శనం ఇచ్చిన వెంటనే మళ్ళీ ఆయనకి ఎప్పుడూ చెప్పే ఆ గురువు గారు వచ్చి సృష్టి విధానం అంతా రహస్యాలన్నీ చెప్తారు. అలాగే ప్రాచీనమైన జ్యోతిష్యానికి సంబంధించిన చెప్తారు. అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదించే వనమూలికలు వాటి గురించి ఇలాగా మొత్తం అన్ని రకాల సబ్జెక్ట్స్ ఆయనకి ట్రైనింగ్ 30 ఏళ్ల పాటు ఇచ్చారు. ఆ 30 ఏళ్ల పాటు ఇచ్చినప్పుడే చెప్తారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. అప్పటి నుంచి ఆయన అలా చేసి చక్కగా ప్రజలందరికీ ఉపయోగపడే ఎన్నో పుస్తకాలు ఇచ్చారు. ఇక్కడ డాక్టర్ను అర్థం అవటానికి రామకృష్ణ గారు ఒకసారి అడిగితే ఇవాళ నుంచి అర్థమవుతుందిలే చదువు అన్నారు అని మాస్టర్ చెప్పుకుంటారు. అలాగా మాస్టర్ ఎన్ఎల్ఎన్ మూర్తి, తర్వాత రామ్ సుబ్బయ్య, వీళ్ళు ముగ్గురు వైజాగ్ వెళ్ళారు గురుపూజ. ఒకసారి రాజమండ్రి స్టేషన్లో కలిశారు కానీ నేను వెళ్ళలేదు వాళ్ళతో. ఆ మాస్టర్ ఈకే గారు ఉండగా వెళ్ళారు, వెళ్ళి వచ్చారు. ఇవన్నీ ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈకే గారి గురించి కూడా. ఎంతోమందికి హీలింగ్ నేర్పారు, ఎంతోమందికి హోమియో నేర్పారు, ఎంతోమందికి జ్యోతిష్యం నేర్పారు. అలాగే ఈ వేదాలను ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాం. వేదాలకి కామెంటరీ రాశారు. పురుష సూక్తం, స్త్రీ సూక్తం, విష్ణు సూక్తం, అశ్వనీ సూక్తం, అలాగే సరస్వతి సూక్తం, వీటన్నిటికీ కూడా వ్యాఖ్యానం రాశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన స్వయంగా రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. దాంట్లో గోదాదేవి వైభవం చాలా బాగుంటుంది. అలాగే వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే భగవద్గీత మీద ఇప్పటివరకు రానటువంటి ఒక కామెంటరీ, శంఖారావు అనే కామెంటరీ ఒకటి ఇచ్చారు. అలాగే శ్రీమద్ భాగవతం, భాగవత రహస్య ప్రకాశం అని ఇచ్చారు. దాంట్లో ఎన్ని రహస్యాలు ఉంటాయంటే సీక్రెట్ డాక్టర్ మాకు అర్థం కావట్లేదు అని ఎవరన్నా అనుకుంటే శ్రీమద్ భాగవత రహస్య ప్రకాశం పుస్తకం చదివితే సీక్రెట్ డాక్టర్లు ఏం చెప్పారు అవన్నీ భాగవతంలో అక్కడ ఉన్నాయి. చాలా సులభం. అప్పుడు సీక్రెట్ డాక్టర్ని అర్థం అవుతుంది. ముందర భాగవతం చదివితే, మాస్టర్ ఈకే గారు ఇచ్చిన భాగవతం చదివితే సీక్రెట్ డాక్టర్ని అర్థం అవుతుంది. దేవతలు ఎంతమంది ఉంటారు, దేవతలు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళు మనకి మన శరీరంలో ఎక్కడ ఉంటారు, వాళ్ళతో మనం కాంటాక్ట్ ఎలా చేసుకోవచ్చు, మనం ఎలా జీవించాలి, మన ఎందుకు మనం బాధపడుతున్నాం, కారణాలు ఏంటి, ఇలాంటివన్నీ భాగవతంలో ఉన్న సంఘటనల్ని ఆధారం చేసుకుని మనకు ఎంతో చక్కగా వివరిస్తారన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే రామాయణ ప్రసంగాలు, రామాయణంలో ఉన్న రహస్యాలు, బయటికి రామాయణం ఒకటి, అసలు దాంట్లో ఉన్న తెలుసుకుని చేయటం ఒకటి. అలాగే ఆయన అశ్వత్థామ అనే ఒక పుస్తకం నాటకం రాశారు. అదంతా కూడా సాధన చేస్తున్నప్పుడు వాటిలోంచి వచ్చిన ఫలితాలన్నీ సంపుటీకరిస్తూ అలాంటివి రాసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ మాస్టర్ గారు మనకు ఎలాగైతే రామకృష్ణ మాస్టర్ క్లాసులు పెట్టారో అలాగే మాస్టర్ కూడా అక్కడక్కడక్కడ క్లాసులు పెట్టేవారు. అలాగే 61 నుంచి గురు పూజలు పెట్టారు. ఆ గురు పూజల్లో వేల మంది పాల్గొనడం, దాంట్లో మాస్టర్ గారి సాన్నిధ్యం ప్రతి వాళ్ళు అనుభవించడం, ప్రతి వారికి కూడా వాళ్ళ వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా ఆయన వాళ్ళకు ఉపదేశం చేయటం, అందరికీ మాస్టర్ సివివి గారి ప్రేయర్ కామన్గా ఇవ్వటం, ఫారిన్ కంట్రీస్లో కూడా దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు, ఆల్బర్ట్ సెసి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నీలగిరి కొండలకు వస్తాడు, అప్పుడు మాస్టర్ గారు ప్రేయర్ చేసుకుంటుంటే మేము దియాస్మి వాళ్ళం, మీరు రాకూడదు అంటారు. ఈయన వేరే గదిలో, వాళ్ళు వేరే గదిలో చేసుకుంటూ ఉంటారు. కాసేపు అయ్యేసరికి వాళ్ళు ఈయన దగ్గరకు వచ్చి మాకు ఎప్పుడు కనిపించని ఇంకో గురువు కనిపిస్తున్నాడు, ఆయన ఎవరో మాకు తెలియట్లేదు అని లోపలికి వస్తారు. ఎదురుకుండా మాస్టర్ సివివి గారి ఫోటో ఉంటుంది, ఈయనే మాకు కనిపిస్తున్నాడు అని చెప్పి అప్పుడు ఏం చేస్తాడంటే ఆల్బర్ట్ చేసి మాస్టర్ గారితో పాటు మాట్లాడి మాస్టర్ గారిని ఫారెన్ తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేస్తాడు. అప్పుడు మాస్టర్ గారిని అడుగుతాడు ఆల్బర్ట్ చేసి, కావాలి మాకు ఇసోట్రిక్ ఎస్ట్రాలజీ మేడం ల్యాబెట్స్ అని ఎలిసేబెలి ఇచ్చిన ఇసోట్రిక్ ఎస్ట్రాలజీ అవన్నీ ఆయన వాళ్ళ శిష్యులకు చెప్తూ ఉండేవాడు. ఈ సందర్భంలో మాస్టర్ గారిని అడిగితే ఆయన స్పిరిచువల్ ఎస్ట్రాలజీ ఇచ్చారు. అప్పుడు స్పిరిచువల్ ఎస్ట్రాలజీలో ఫస్ట్ టైం కొన్ని రహస్యాలు చెప్పాను నేను అని క్లియర్గా చెప్పారు. అది మనం ఇసోట్రిక్ ఎస్ట్రాలజీ చెప్పుకుంటున్నప్పుడు కవర్ చేసుకున్నాం. దాంట్లో ముఖ్యంగా మకర రాశిలో చెప్తున్నప్పుడు హృదయ కమలంలో అనాహతం కాదు, హృదయ పద్మంలో తెల్లటి పద్మంలో ఇండిగో కలర్లో సాక్షాత్ నారాయణుడు ఉన్నాడు, ఆయన్ని ధ్యానం చెయ్యాలి అనే విషయం మొట్టమొదటి ఫస్ట్ టైం నేను ప్రపంచానంతటికీ ఈ సీక్రెట్ని అందిస్తున్నానని చెప్పి ఈకే గారు అందించారు. అలాంటి సీక్రెట్స్ భాగవత రహస్య ప్రకాశంలో చాలా ఉంటాయి. అలాగే భగవద్గీత మీద వ్యాఖ్యానం శంఖారావంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చక్కగా చదువుకుని వాటిని ఆచరించడానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. వాటిల్లో ఆచరించేదానికి ఎక్కువ ఇవన్నీ తెలుసుకుంటూ మాస్టర్ గారికి వాళ్ళు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనసారా నమస్కరించుకుంటూ మనం మహాలక్ష్మి సాధనలో నెక్స్ట్ చెప్పుకుందాం. ఏంటంటే మహాలక్ష్మి మహాలక్ష్మి కంటే ముందర ఎవరున్నారు? మహాకాళి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వీరు ముగ్గురు కూడా మూడు వేదాలకి ప్రతీకలు. మహాకాళి ఋగ్వేదానికి ప్రతీక అయితే మహాలక్ష్మి యజుర్వేదానికి, ఆ తర్వాత సరస్వతి సామవేదానికి. ఋగ్ యజు సామవేదాలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అలాగే మహాకాళి అగ్నితత్వానికి ప్రతీక అయితే మహాలక్ష్మి వాయుసత్వానికి, వాయుతత్వానికి ప్రతీక. ఇంకా మహాసరస్వతి ఆకాశతత్వానికి. మహాసరస్వతి సూర్యసత్వానికి ప్రతీక, సామవేద స్వరూపం. ఈ మహాసరస్వతి చిట్ట చివరిగా వచ్చింది. మహాలక్ష్మి గురించి మనం చెప్పుకుంటాం. ఈ మహాలక్ష్మి ఎక్కడెక్కడైతే అబండెన్స్ ఉందో, ఎక్కడెక్కడైతే అనంతమైన విస్తృతమైన లెక్కగట్టలేనంత వైభవం ఉందో, వైభవం గురించి చెప్పాలంటే కష్టం కానీ తెలిసిపోతుంది వైభవం అంటే ఏంటో. అంతటా వ్యాపించి ఉన్న మహాలక్ష్మి ఎవరు అంటే మహావిష్ణువు యొక్క శక్తి. సో మహావిష్ణువు అంటేనే వైభవం ఉన్నవాడు. ఇప్పుడు ఆయనంత వైభవంగా ఇంకెవరున్నాడు? ఆయన శక్తి మహాలక్ష్మి. కాబట్టి మహాలక్ష్మి మహావిష్ణువు కలిసే ఉంటారు. ఆ శక్తి ఎంతగా ఉంటుందంటే మూడు లోకాల్లో వ్యాపించి ఉంటుంది. ఏ రకంగా అయితే విష్ణుమూర్తి మూడు పాదాలతోటి ఈ లోకాలన్నింటినీ వ్యాపించి ఉంటాడని చెప్తారో, అలాగే విష్ణుమూర్తి ఎక్కడెక్కడ ఉన్నాడో, విష్ణు అంటేనే వ్యాపించేవాడని అర్థం. అలాగా అన్ని చోట్ల కూడా మహాలక్ష్మి ఉన్నది అది మొదటిది. అలాగే అంతటా దాగి ఉన్న, అన్నింటా ఉన్న అందం ఏదైతే ఉందో, అంతటా వ్యక్తమవుతున్న అందం ఏదైతే ఉందో అదంతా కూడా లక్ష్మియే. మనకు ఈ లక్ష్మితో పాటు ఇంకొక శక్తి ఉంది. ఈ లక్ష్మి ఏం చేస్తుందంటే గతిని ఇస్తుంది. గతిని అంటే మోషన్, అంటే చలన శక్తి అనమాట. ఎక్కడా స్టాగ్నెంట్గా ఉండిపోకుండా, ఇప్పుడు నది నీళ్లు ఉన్నాయనుకోండి, నది నీళ్ళు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి, అంతే తప్ప ఆగిపో. ఎప్పుడు నీళ్లు వెళ్ళిపోతూనే ఉంటాయి, కొత్త నీళ్ళు వస్తూనే ఉంటాయి, కొత్త నీళ్ళు వస్తూనే ఉంటాయి, అంతే తప్ప పాత నీళ్ళు ఉండవు. అలా వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తాయి. అదే కనుక ఒక చెరువు ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడు స్టాగ్నెంట్గా ఉంటాయి వాటర్స్. అలాంటి స్టాగ్నేషన్ ఉండదు. మహాలక్ష్మి అనే శక్తి పనిచేస్తున్నప్పుడు ఏమీ స్టాగ్నెంట్గా ఉండవు, ఎప్పుడు మూవ్మెంట్ ఉంటుంది దాంట్లో. కాబట్టి ఎప్పుడు మహాలక్ష్మి దేనికి గుర్తు అంటే రజోగుణానికి గుర్తు. రజోగుణం అంటేనే కదలిక, రజోగుణం అంటేనే ఒక చోట ఉండకుండా ఎప్పుడు. దానికి ఇంకో పేరు ఏం చెప్తారంటే లక్ష్మి చంచలమైనది అండి. చంచలం అంటే అర్థం ఇన్స్టేబుల్ అన్స్టేబుల్ కాదు, చెంచలం అంటే ఒకటి నుంచి ఒకటి కదులుతూ వెళ్తూ ఉంటుంది అని అర్థం. ఆగి ఉన్న రైలు, పరిగెడుతున్న రైలు, ఆ రెండింటికి తేడా ఎలాగో, ఆగి ఉన్నదేమో తామసిక శక్తి, పరిగెడుతున్న రైలు ఏమో రాజసిక శక్తి. అలాగా లక్ష్మి ఎప్పుడు కూడా అలాగ వెళ్తూనే ఉంటుంది. అలాంటివి అలా వెళ్ళి వెళ్ళి ఏం చేస్తుంది, అంతటా వ్యాపిస్తుంది, విష్ణువు వ్యాపించినట్టుగా. అలాగే ఏ వస్తువు ఒక్కలా ఉండదు సృష్టిలో, ఏ రెండు ఒక్కలా ఉండవు. మనం అనుకుంటాం గులాబీలన్నీ ఒకలా ఉంటాయి, లేదా సంపెంగలన్నీ ఒకలా ఉంటాయి, ఎంతో కొంత చిన్న తేడానే ఉంటుంది. నేను అలాగే మనం గమనించం కానీ గేదెలన్నీ ఒకలా ఉంటాయి అనుకుంటాం మనం, కానీ గేదెల్లో చాలా రకాలు ఉంటాయి. అంటే 4 గేదెలు చూసాం అనుకోండి, మనం అప్పుడే చూస్తాం కాబట్టి గుర్తుపట్టలేము. కొంతకాలం చూడటం మొదలు పెడితే 4 రకాలు ఉంటాయి. వాటిల్లో కూడా మనుషులందరూ ఒకలాగా కనిపిస్తారు, కానీ మనుషులందరిలోనూ తేడాలు ఎలాగుంటాయో అంత సృష్టిలో ఉన్న అన్నింటిలో కూడా తేడా ఉంటుంది. అన్నింటిలో లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి లక్ష్మి ఏం చేసిందంటే ఒకలా ఉండదు, మారుతూ ఉంటుంది. అన్ని చోట్ల మనకు ఇన్ని రకాల మనుషులందరికీ ముక్కు, కళ్ళు, చెవులు, నోరు, జుట్టు, తల, కాళ్ళు, చేతులు, ఇదంతా శరీరం ఎలాగైతే ఉంటుందో, ఇన్ని ఉన్నా కూడా కామన్ ఇది. కానీ ఇండివిజువల్గా వచ్చేసరికి వాటిలో ఎన్నో భేదాలు ఉంటాయి. అవన్నీ కూడా మహాలక్ష్మి శక్తి. మరి మహాలక్ష్మి సాధనకిను వీటికి సంబంధం ఏంటంటే, ఈ మహాలక్ష్మి సాధన చేస్తే ఏమవుతుందంటే, ఇంత వైభవంతో, ఇంత విస్తృతంగా, ఇంత వ్యాపకత్వంతో కూడుకున్న ఈ మహాలక్ష్మిని మనం అర్థం చేసుకున్నాం. ఈ మహాలక్ష్మికి ఇంకో పేరు ఏంటంటే కమలాలయ. కమలాలయ అంటే కింద సార్ చెప్తున్నాం కమలంలో ఉండేది అని. కమలం అంటే ఏంటి అంటే, క జనరల్గా మనకు క చ ట త ప అని 5 ఉన్నాయి. క ఒక వర్గం అనమాట, చ ఒక వర్గం, ట ఒక వర్గం, త ఒక వర్గం, ప ఒక వర్గం. దాంట్లో ఒక్కొక్క దానికి ఒక అక్షరాన్ని కనుక మనం విస్తృతం చేస్తే దానికి ఒక అర్థం వస్తుంది. క అంటే దేవతలను పిలవటం, క అనే అక్షరంతో దేవతలను పిలవటం. అలాగే క అనే అక్షరానికి తల అనే అర్థం ఉంది, శిరస్సు. అలాగే నీళ్లు, అలాగే శిఖరం, ఎన్నో అర్థాలు ఉన్నాయి. దాంట్లో మనం ఇప్పుడు కమల అంటే నీళ్ళ లాంటి బట్టలు, మల అంటే బట్టలు వేసుకోవడం అని. నీళ్ళ లాంటి బట్టలు వేసుకుంటుంది, నీళ్ళ లాంటి బట్టలు వేసుకోవడం ఏంటి? ఇప్పుడు దత్తాత్రేయ స్వామి ఉన్నారు, ఆయన పేరేంటి? దిగంబరుడు. దిగంబరుడు అంటే మనకు మామూలుగా తెలిసిన అర్థం ఏంటంటే బట్టలు వేసుకోనివాడు అని అర్థం. బట్టలు వేసుకోనివాడు అని కాదు, తప్పు అర్థం. బట్టలు వేసుకుంటాడు కానీ ఆయనకి దిక్కులే బట్టలు, దిక్కులే బట్టలుగా ఉంటాయి. దిక్కులు ఎన్ని ఉన్నాయి? 8 దిక్కులు ఉన్నాయి, 10 పైన ఒకటి కింద ఒకటి. ఈ 10 దిక్కులే ఆయనకి వస్త్రంగా ఉంటుంది అని చెప్తారు. అలాంటప్పుడు ఆయన ఎలా ఉంటాడు ఊహించాలి మనం, కష్టం. అందుకని దిగంబరుడు ఉన్నాడు. అలాగే కమలము అంటే నీళ్లే వస్త్రముగా కలదు, అంటే వస్త్రం అంటేనే మనకు భగవద్గీత ఏం చెప్తుంది? శరీరం అని చెప్తుంది. వస్త్రము శరీరం ఒకటి, అంటే నీళ్లే ఆవిడ శరీరంగా ఉంటుంది. ఈ నీళ్ల గురించి ఎలా తెలుసుకోవాలంటే, ఈ సృష్టి మొత్తానికి మూలమైనది ఏదైతే తత్వం ఉందో, ఆ మూలతత్వంలోంచి ఈ సృష్టి మొత్తం బయటకు వస్తుంది. ఆ మూలతత్వాన్ని ఆపస్సులు అంటారు, ఆపోవై ప్రాణాహ అని ఒక మంత్రం. అలాగే ఈ ఆపస్సుల్ని అమృతం అని కూడా అంటారు. అమృతం అంటే మృతత్వము లేనిది, ఎప్పుడు ఉండేదనమాట. ఎప్పుడు ఉండేదాన్ని ఆ సలిలములు అంటాం. ఆ సలిలములు ఏవైతే ఉన్నాయో, ఆ జలములు ఏవైతే ఉన్నాయో, అవి సృష్టికి మూల కారణమైన జలములు. అలాంటి సృష్టికి మూల కారణమైన జలాల్లో ఎప్పుడు ఉంటుంది. అలాంటి దాని మీద శయనించి విష్ణు ఉంటాడు. ఆయన ఒడ్డులోంచి పద్మం వస్తుంది, దాంట్లో మళ్ళీ బ్రహ్మగారు పుడతారు. అలాగే ఈ మహాలక్ష్మి కూడా ఎప్పుడు కమలంలో ఉంటుంది. కమలాలయ, ఈ కమలాలయ అమృతత్వానికి ప్రతీక, అమృతత్వానికి మహాలక్ష్మి ప్రతీక. అలాగే వ్యాపకత్వానికి, అంతటా వ్యాపించిన సర్వవ్యాపకత్వం అనమాట. ఎక్కడ ఒక చోట రెండు చోట్ల కాదు, ఈ సృష్టి ఎక్కడెక్కడ ఉందో అక్కడ అలా వ్యాపించింది. అలాగే అనంతము, ఇన్ఫినిట్, దానికి గుర్తు. ఇవన్నీ మహాలక్ష్మికి మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే పదాలు. ఇది అయిన తర్వాత ఈ మహాలక్ష్మిలో ఇంకొకటి ఏంటంటే నిరంతరము విష్ణువుతో కలిసి ఉంటుంది శక్తి. ఎప్పుడు కూడా విడివిడిగా ఉండరు విష్ణువు, విష్ణువు శక్తి. ఆ విష్ణువుని ఎప్పుడు సంతోషపడుతూ ఉంటుంది. అందుకని ఈవిడని శ్రీ అని అంటారు.
అక్కడ స్విచ్ చేయరా, అక్కడ స్విచ్ వేయండి, మీ సోఫా పక్క స్విచ్.
మళ్ళీ వచ్చేస్తుంది.
నేను సెల్ ఫోన్ చార్జింగ్ ఆఫ్, వైఫై ఆపేసాను. సారీ. ఎక్కడి వరకు విన్నారు మీరు?
అలాగే పద్మం నీళ్ళల్లో ఎప్పుడు గుర్తుంటుంది. నీరు అంటేనే అమృతం అని చెప్పుకున్నాం. నీరు అంటేనే సృష్టికి మూల కారణమైన నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతీక. ఇప్పుడు మనకు కనిపించే నీటి కూడా ఆ నీటిలోంచి పద్మం పుడుతుంది. ఈ పద్మం క్రియేటివిటీకి గుర్తు. ఇలా చెప్పాను. హలో, సరే 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 అలా ఈ పద్మం ఒక క్రియేటివ్ ఎనర్జీకి గుర్తు. ఎప్పుడు కూడా శంఖం, చక్రం, గద, పద్మం ఈ నాలుగిటి యొక్క ధ్యానమే చేతనత్వ వికాసానికి కావాల్సిన ముఖ్యమైన వాటిల్లో నాలుగు ఇన్స్ట్రుమెంట్స్. ఈ నాలుగు ఇన్స్ట్రుమెంట్స్ వాడుకోవడం మాస్టర్ చెప్పారు. అలాంటి పద్మంలో నుంచి ఈ పద్మంలో కూర్చుని ఈ పద్మాలయ కమలాలయ అయిన విష్ణువు యొక్క శక్తి మహాలక్ష్మి పనిచేస్తూ ఉంటుంది మొత్తం ప్రపంచం అంతా. ఈ కమలాలయకి బీజాక్షరం శ్రీం అంటే మొత్తం మంత్రం పెద్దది ఉంటుంది. శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయ ఇలాగ. అలా కాకుండా చిన్నగా ఒకే అక్షరంతో శ్రీం శ్రీం బీజ సాధన కూడా కమలాలయ సాధనే. ఈ కమలాలయ గురించే శ్రీపాద శ్రీవల్లభులు ఎలా చెప్తారంటే సమృద్ధికి ప్రతీక. ఈ కమలాలయ ఏదైతే ఉందో ఇక్కడ మనకు 10 మహావిద్యలు ఉన్నాయి. ఈ 10 మహావిద్యల్లో 10వ విద్య, దశ మహావిద్యల్లో దశ విద్య, 10వ రూపం అమ్మవారి యొక్క 10వ రూపం ఏంటంటే సమృద్ధికి ప్రతీక అయిన కమలాలయ. ఈవిడికే భార్గవి అని పేరు కూడా ఉంది. ఎందుకంటే భార్గవుల చేత పూజించబడింది. భార్గవులు అంటే సూర్యుడి యొక్క తెల్లటి కిరణాలు పడంగానే పద్మం వికసిస్తుంది. పద్మం వికసించిందంటే పద్మంలో ఉన్న లక్ష్మి యొక్క శక్తి పనిచేయటం మొదలు. అలాగే మనం కూడా సాధన చేస్తున్నప్పుడు సూర్యుడి కిరణాలు మనలోకి ఆవాహన చేసుకుంటే, సూర్యుడి యొక్క తెల్లటి కిరణాలు మనలోకి మనం ఇన్వైట్ చేస్తే మనకు చక్రాలన్నీ కూడా చక్రస్థితి నుంచి మారి పద్మస్థితికి వస్తాయి. పద్మస్థితికి వచ్చినప్పుడు మనకు అవి ఛానల్లో నిజంగా బయట నీళ్ళలో పద్మం ఎలా ఉంటుందో మనం వెన్నుపూసలో కూడా అలా పద్మాల్లాగా ఉంటాయి. అంతవరకు అవి చక్రాలే. ఎప్పుడైతే సూర్యుడు యొక్క తెల్లటి కిరణాల స్పర్శ వీటికి లభిస్తుందో అప్పుడు అవి పద్మాలుగా అవుతాయి. ఈవిడ కృప మన మీద ఉందంటానికి గుర్తేంటి? మహాలక్ష్మి సాధన చేస్తే అది ఫలించిందా లేకపోతే ఫలించలేదా అంటానికి ఎవరిని అడగక్కలేదు. సార్ నేను ఇంతకాలం చేశాను మహాలక్ష్మి సాధన, ఇంకా ఫ్రూట్ఫుల్ అయిందా లేదా, నాకు సాధన సిద్ధించిందా అని అడగక్కర్లేదు. ఎవరికి వాళ్ళే తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణం ఏంటంటే పృథ్వీపతిత్వం. పృథ్వీపతి అంటే ఏంటి? రాజు అవ్వాలి. ఇప్పుడు ఈ కాలంలో రాజులు అవ్వలేదు కదా, ఈ కాలంలో చీఫ్ మినిస్టర్ కూడా అవ్వలేదు. కానీ ఎక్కడెక్కడ ఈ భూమి లాంటిది ఉందో, అంటే చంద్రుడి మీద భూమి ఉంటుంది, ఈ భూమి వేరు, ఆ భూమి భూమే అంటే మ్యాటర్ అనమాట. అలాగా ఎక్కడెక్కడ భూమి భూతత్వం ఉందో దాని మీద అలా కంట్రోల్ వస్తుంది మనకు. ఈ కొండ తప్పించుకోవాలి, ఇక్కడి నుంచి తప్పుకోవాలంటే తప్పుకుంటుంది అనమాట. ఈ భూమి నేను నడిచి వెళ్తే ఇలా ఉండాలి అనుకుంటే మనసులో అలాగే ఉంటుంది. అంటే ఇవన్నీ మనకు సహకరించడానికి పనికొచ్చే తప్ప ఆజ్ఞాపించడానికి కాదు. అలాగే పురుషోత్తమ తత్వము, పురుషోత్తమత్వము, పురుషులలో ఉత్తముడు అవుతాడు. పురుషుల్లో ఉత్తముడు ఎవరు? సాక్షాత్తు భగవంతుడే. మనకు క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అని మూడు రకాల పురుషుల గురించి భగవద్గీతలో చెప్పారు. దాంట్లో పురుషోత్తముడు ఎవరంటే దాన్ని మాస్టర్ ఎన్నోసార్లు చెప్తారు. అచ్యుత అనంత గోవింద అనే స్థితి అనమాట. అచ్యుత స్థితి, అనంత స్థితి. అలాగే అయోభిసన్ అవ్యయాత్మ భూతాన ఈశ్వరోభిసన్ అని శ్లోకం ఉంది మనకు భగవద్గీతలో. అలాగా పుట్టుక లేనివాడనైనప్పటికీ కూడా నా యొక్క మాయను నా అధీనంలో ఉంచుకొని సృష్టి అంతా చేస్తూ ఉంటాను అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అలాంటి స్థితి అంటే తన మన శరీరంలో అష్టవిధ ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకోగలిగి వాటితోటి ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలని మిగతా శక్తుల్ని కూడా భగవత్ ప్రణాళికకు అనుగుణంగా కంట్రోల్ చేస్తూ సృష్టిని అందంగా ఉంచడానికి కావలసిన శక్తి మొత్తం ఈ కమలాలయ అనే ఈ మహాలక్ష్మి సాధనలో లభిస్తాయి. మన శంబళ కొండ మీద నీళ్లు లేవు, వెంటనే నీళ్లు తెప్పించారు మాస్టర్. కమల మహాలక్ష్మి సాధన వల్లే చేస్తున్నానని కూడా చెప్పారు. మహాలక్ష్మి సాధన చేసిన వాడికి పృథ్వీపతిత్వం, ఈ భూమిలో నీళ్లు కావాలి నాకంటే ఆ భూమిలో నీళ్లు ఉంటాయి, ఈ భూమి ఇంకో ఈ ఏరియా అంతా ఇలాగ నది పారాలేండి, నది పారుతుంది అంతే. గౌతముడు ఏం చేశాడో ఇదే చేసాడు. గౌతముడి గురించి మాస్టర్ చెప్తారు చూసారా, గౌతమ మహర్షి భూమి మీద గోదావరి నది వచ్చేట్టు చేశాడు, అలాగే భగీరథుడు గంగను వచ్చేట్టు చేశాడు. అలాగే మనం కూడా ఒక నదిని తెప్పించాలనుకుంటున్నాం కాసేపు, మనం ఏం చేయాలి? మహాలక్ష్మి సాధన చేయాలి. ఒకళ్ళు ఇద్దరు చేస్తే చాలు, అంటే గౌతముడు చాలా గొప్పవాడు, సప్తఋషులు ఒకడు కాబట్టి తొందరగా చేయగలిగి మనం కూడా భగీరథ శిల. ఆ భగీరథ శిల పేరు గుర్తురాగానే మీకు ఇంకొకటి కూడా గుర్తు రావాలి. అది శంబళలో మాస్టర్ ఒక శిలకి భగీరథ శిల అని పెట్టారు పేరు. ఇది కాకుండా మాతాజీ పరమవందనీ మాతాజీ పరమపూజ గురుదేవులు శరీరం చాలించిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి అని ప్రశ్న వేసుకుని ఆవిడ హిమాలయాల్లో భగీరథ శిల దగ్గరికి వెళ్ళి తపస్సు చేశారు. అప్పుడు అశ్వమేధ యజ్ఞాల పరంపర మొదలైంది. ఆవిడకి వచ్చిన పరమవందనీ మాతాజీకి వచ్చిన ఆ సందేశం అది అశ్వమేధ శృంఖల మొదలుపెట్టు. అంటే మనం ఒక దివ్య ప్రణాళికని అందుకోవాలి అంటే భగీరథుల్లాగా తపస్సు చేయాలి. అలా అంటే తపస్సు చేసే ప్రదేశమే భగీరథ శిల. మనం కూడా విశేషమైన వస్తు సమృద్ధికి ఈ కమలాలయ ప్రతీక. విశేషం అంటే మామూలుగా దొరికేవి కాదు. ఇప్పుడు ఉప్పు దొరుకుతుంది, మామూలుగా దొరుకుతుంది. మనకు మిగతా బొగ్గు దొరుకుతుంది, లేకపోతే గ్యాస్ దొరుకుతుంది, లేకపోతే పంచదార దొరుకుతుంది. అలా కాదు, ఒక విశేషంగా వాడు కావాలి మాకు. ఏంటి ఆ విశేషం అనేది అంటే ప్రస్తుత కాలంలో మనకు విశేషంగా కావాల్సింది ఏంటంటే మన అందరి మధ్య సహకారం. అదే లేదు, అందరూ మంచివాళ్ళు. ఈకే గారు గొప్పగా వర్ణిస్తారు దాన్ని. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అందరూ పటికి బెల్లం ముక్కలు లాంటి వాళ్ళ చిచ్చిగా ఉంటారు ప్రతివాడు. కానీ పటికి బెల్లం ముక్కల్ని పెడితే ఒకటే ఒకటి కలవు, అలాగే ఎవరు ఎవరు కలవరు. విశేషమైన వస్తు సమృద్ధికి ప్రతీకగా కమలాలయం ఉపయోగించుకోవాలి కాబట్టి మాస్టర్ మహాలక్ష్మి సాధన ఇచ్చారు. మీరందరూ కలిసి ఉండరా, కలిసి ఉండకపోతే నష్టం ఏమిటంటే శంబళ శక్తిని ఉపయోగించుకోలేరు. మేము శంబళ వెళ్ళామండి, అక్కడ మేము అక్కడ 24 శక్తులు ఉన్న చోట కూర్చుని అరగంట చేసేసాను, లేకపోతే గిరి ప్రదక్షిణ చేసాను, అబ్బో బ్రహ్మాండ నా గోరిలను తీరిపోతున్నాయి. అది కాదు, అక్కడ పెట్టిన శంబళ పెట్టిన ఉపయోగం అది కాదు. అసలు సంకల్ప శక్తి పెరగటానికి ఒక ఖచ్చితమైన లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన సంకల్పం అక్కడ తీసుకోవడానికి శంబళ శక్తిని పెట్టారు, అది గుర్తుపెట్టుకోండి. అలాంటి ఒక విశేషమైన వస్తు సమృద్ధికి ప్రతీకగా కమలాలయం ఉంటుంది కాబట్టి కమల ఆలయ అయిన మహాలక్ష్మి సాధన మాస్టర్ ఇవ్వడంలో ఉన్న ఉద్దేశం. ఇంకా ఈవెండే వెంకటేశ్వర స్వామి యొక్క దేవేరిగా చెప్తారు పద్మావతిగా. సో ఈ పద్మావతి వెంకటేశ్వర స్వామిని, పద్మావతీదేవి కూడా కమలాలయే, కమలాలయం అన్న పద్మావతీదేవి అన్న ఒకటే. ఈ రకంగా మనం మహాలక్ష్మి సాధనలో చిట్ట చివరిగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇంకా చాలా ఉంది కానీ వాటికి చాలు, అది మాస్టర్ ఇచ్చిన ఒక దీక్షా మంత్రం లాంటిది ఉంది. అది దీక్షా మంత్రం అని పైకి తెలియదు కానీ దీక్షే. అదేంటంటే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం చూసారే, దాంట్లో అసతోమా సద్గమయ అనే ఒకటి మొదటి దీక్ష. అంటే ఏంటి, మమ్మల్ని మేము అసత్వం అంటే ఏదైతే నశిస్తుందో దాంట్లో నుంచి నశించని దాని వైపుకు మమ్మల్ని నడిపించు, అది మొదటి దీక్ష. నశించేది పదార్థం, నశించనిది భగవంతుడు. కాబట్టి మొదటి దీక్షలో ఏంటంటే మన దృష్టి భగవంతుని వైపుకి మళ్ళటం, అది మొదటి దృష్టి, మొదటి దీక్ష. రెండవ దీక్ష ఏంటి, తమసోమ జ్యోతిర్గమయ, మేము అజ్ఞానంలో ఉన్నాం మా జ్ఞానం వైపు నడిపించు, అనేది రెండవ దీక్ష. గాయత్రి మంత్రం చేస్తే మనం సవిత తేజస్సులోకి వెళ్తాం. అలాగే మూడవ దీక్ష ఏంటి, మృత్యోర్మా అమృతంగమయ, మృత్యు వైపు పడిపోయే పరిగెట్టే మనల్ని అమృతత్వం వైపు నడిపించు, అది మూడవ దీక్ష. నాలుగవ దీక్ష ఏంటంటే స్వార్థమ్మ పరమార్థంగమయ. గురువుగారు మనకు యుగ నిర్మాణ యోజన సత్సంకల్పాలు ఇచ్చారు, దాంట్లో వ్యక్తిగత స్వార్థము పరమార్థము కంట సామూహిక స్వార్థానికే నేను విలువనిస్తాను అని. అలాగా స్వార్థమ్మ పరమార్థంగమయ అని నాలుగో దీక్ష. చిట్ట చివరిగా ఐదో దీక్ష ఏంటంటే అవ్యవస్థామ సువ్యవస్థంగమయ. ఎక్కడెక్కడైతే మహాలక్ష్మి సాధన సరిగ్గా జరుగుతుందో వాళ్ళ ఇంట్లో అన్ని ఆర్గనైజ్డ్గా ఉంటాయి. అలాంటి కుటుంబాలు అన్ని ఒక చోట ఉంటే ఆ కుటుంబాలు అన్నింటిలో కూడా మంచి ఆర్గనైజేషన్ ఉంటుంది, వ్యవస్థ బాగా ఉంటుంది. యజుర్వేదం అంటేనే అన్ని ఒక పద్ధతి ప్రకారం అరేంజ్ చేయడం యజుర్వేదం. అంటే 21 అలాగా ఇటుకలు పెట్టి చేస్తాం అనుకోండి, అదొక పద్ధతి అన్నమాట. 3 3 3 చొప్పున చేయటం ఒకటి, 7 7 7 చొప్పున చేయటం ఒకటి, 12 12 చొప్పున చేయటం ఒకటి, ఇలాగా ఎన్ని ఉండాలి ఏర్పాటు, వాటిని ఎలా ఎలా సవరి అరేంజ్ చేయాలి, ఇదంతా యజుర్వేదంలో చెప్పేది అనమాట. అది మన లైఫ్లోకి వస్తుంది. అందుకని మహాలక్ష్మి యజుర్వేద తత్వానికి ప్రతీక. అలాగే మహాలక్ష్మి వాయుతత్వానికి ప్రతీక, వాయువు అంతటా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ మహాలక్ష్మి సాధన చేసిన వాడి యొక్క చైతన్యం అంతటా వ్యాపిస్తుంది. అంతటా వ్యాపించడం అంటే ఏంటి, మనమే కాకుండా ఎవరు సాధన చేస్తున్నారో వాడకే కాకుండా ఈ భూమి మీద ఉన్న అందరికీ కూడా అవ్యవస్థ పోయి సువ్యవస్థ ఏర్పడుతుంది. ఈ రకంగా మన కోసమే కాకుండా మనం ఈ భూమి మీద ఉన్న అందరి కోసం ఈ మహాలక్ష్మి సాధన చేయాలి అని మాస్టర్, దీన్ని ఎక్కువగా ప్రచారం చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఆ బాధ్యత దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షత వర్జన్య పృథ్వీ సస్యశాలిని ఏదోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయా అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు బహుత్రిణః నిర్ధనా సధనా సంతు జీవంతు జగదాంశనం. ఓం అసతోమా సద్గమయ తమసోమా ద్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ స్వార్థమ్మా పరమార్థంగమయ అవ్యవస్థామా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.